దేర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, శక్తి తప్ప ఇంకేమీ లేదు. మన భారతీయ ఋషులు చెప్పేది ఏంటి అంటే శక్తి తప్ప మరి ఇంకేది లేదు. శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర వరించాదవిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు శక్తే ఉన్నది, అది పదార్థము ద్వారా పనిచేస్తుంది. ఆ శక్తి ఎలా పనిచేస్తుంది? పదార్థ ఉత్పతనము చెందిన పదార్థము శక్తి లేక ఆత్మ. నియమం మీరు బాగా మీకు నెత్తుల్లో కలిసిపోవాలి. ఏముంది? ఉన్నది మాత్రం శక్తి. ఈ శక్తి ఘనీభవిస్తే పదార్థం అవుతుంది. ఈ పదార్థము సూక్ష్మీకృతం అవుతే ఆత్మ కాని శక్తి కాని అవుతుంది. ఇవి రెండు కలిస్తే రూపం ఏర్పడుతుంది. ఆ రూపము ఆ రూపానికి తగిన పని చేస్తుంది. అదే ఆ శ్లోకం అర్థం ఇందాక నేను చదివింది. శివశక్త్యాయుక్ శివ అంటే పదార్థము, శక్తి అంటే ఎనర్జీ. శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అది మొదటి హైపోథెసిస్. మంది హైపోథెసిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్స్ లో నిరూపణ లేనటువంటి సిద్ధాంతము అని. వాళ్ళకది హైపోథెసిస్ కావచ్చు, కానీ మనకది నియమము. వాటి చేసుకోలేకపోతున్నాం, చేసుకోకూడదు కూడా. అన్ని భూతాలలోనూ కూడా అన్ని చోట్ల కూడా ఆ సర్వాంతర్యామే ఉన్నాడు. ఈ స్తంభంలో కూడా ఆ సర్వాంతర్యామే ఉన్నాడు. మరి మనం చెప్తే ఆ సర్వాంతర్యామే పలకడు. ప్రహ్లాదుడు చెప్తే పలుకుతాడు, కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు చెప్తే పలికాడు? ఎన్ని రకాల హింసలకు గురయ్యాడు, ఎన్ని రకాల పరీక్షలకు గురై నన్ను పరీక్షిస్తున్నటువంటి ఈ శత్రువుల్లో కూడా నా గురువే ఉన్నాడు అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోవటమే సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. అది మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు. ఈ బుక్ ఇవాళ అయిపోవాలి, అది నా గొడవ. మరి ఎలా చేస్తావో, నాకు ఎప్పుడు కోర్సు ఫినిష్ చేసే అలవాటు లేదు. మరి మీరు ఎలా కోర్సు ఫినిష్ చేయిస్తారు? ఎందుకంటే జ్వాలాపూర్ యొక్క 24 పుస్తకాలు కూడా మీకు అందజేయాలి అనేటటువంటి దాంట్లో కిందటి సంవత్సరం జూన్ లో ఈ 3 పుస్తకాలు ఇస్తాను అని చెప్పాను నేను. కానీ సీక్రెట్ యాక్షన్ బుక్ చదివాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆవిడ బుక్ ఇవ్వటానికి 9 ఏళ్ళో 10 ఏళ్ళో పట్టింది. చాలా మంది ఇంకా ఆవిడ బుక్ రాయదనుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారంటే ఓపీ పట్టండి, బుక్ రెడీ అవుతుంది, బుక్ రెడీ అయ్యాక పబ్లిష్ చేస్తాం. ఇంట్రొడక్టరీ ప్రైస్ కింద ముందే వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసుకున్నారు. చాలా మంది ఆ డబ్బు వెనక్కి తిరిగి తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత బుక్ ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక ఏమైంది? వెనక్కి తీసుకున్న వాళ్ళకి బుక్ రాలే. దాని తర్వాత సెకండ్ ఎడిషన్ కి చాలా అవసరపడాల్సి వచ్చింది. కానీ మన ఆవిడ ఇంకా డబ్బు మీరు వాపస్ ఇచ్చేయండి, మీరు ప్రింట్ చేస్తే మేము అడుగుతున్నారేమో నాకు తెలియదు. నా వరకు ఆ మాట రాలే. నా వరకు రాకపోతే రానట్టేగా. మనసులో అనుకుంటున్నారేమో, దేంట్లో అనుకుంటున్నారేమో, అనుకోవటం కాదు అక్కడ ఇంపార్టెంట్. మనము లేట్ చేసేస్తున్నాం, 1 ఇయర్ లేట్ అనమాట ఆల్రెడీ. అంచేత సోల్ అండ్ ఇట్స్ మెకానిజం మీకు అర్థమైంది కదా. మిగతా జ్ఞానంలో అపరా విద్యలలో గురువుకి మీరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడి యొక్క జ్ఞానాన్ని మీరు స్వీకరించగలిగితే చాలు. కానీ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అని అన్నప్పుడు ఖచ్చితంగా మీరు గురువు యొక్క శరీరానికి కూడా భగవంతుడికి ఇచ్చిన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం మీరు ఎంత చూపించుకోగలుగుతారో అంత ఆధ్యాత్మిక విద్య మీకు వంటబడుతుంది. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. నేను గురుగీతలో అది చాలా స్పష్టంగా చెప్తాడు. ఇంకేదంటే నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నీకు తిరిగి అంత ఎక్కువ జ్ఞానం వస్తుంది. కానీ అపరా విద్యలు, అపరా విద్యలు అంటే ఏంటి? ఇందాక నేను చెప్పానే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవంతా కూడా అపరా విద్యలు, ఆత్మకి సంబంధించినటువంటి విద్యలు. ఈ విద్యలలో నువ్వు గురువుకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకపోయినా కూడా నువ్వు పుస్తకాల ద్వారానో దేని ద్వారానో ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలవు. కానీ ఆధ్యాత్మిక విద్యను ఎట్టి పరిస్థితులలోనూ కూడా భౌతిక శరీర దారి అయినటువంటి గురువు ద్వారానే తెలుసుకోగలవు. కానీ గురువు కంటే ఎక్కువ స్థితికి వెళ్ళిపోగలవు అది వేరే విషయం, అది చాలా ఎక్కువ వేరే విషయం. శంకరాచార్య వారు ఉన్నారు, ఆయన గురువు కంటే చాలా ముందుకు వెళ్ళిపోయాడు.
కబీర్దాస్ ఉన్నాడు, ఆయన గురువు కంటే చాలా ముందుకు వెళ్ళిపోయాడు. వివేకానంద్ ఉన్నాడు, రామకృష్ణ పరమహంస కంటే చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఇదే ఆయన బర్త్డే, అది గుర్తుంచుకోండి. కానీ ఆ ముందుకు వెళ్ళిపోవటానికి ముందు గురువుకి పరిపూర్ణమైనటువంటి భౌతికమైనటువంటి మర్యాద ఇవ్వవలసినదే. అంతకంటే తక్కువలో ఆధ్యాత్మిక విద్య రాదు. ఇందుకు రాదు అన్నది మీరు సోల్ అండ్ ఇట్స్ మెకానిజం చదివితే తెలుస్తుంది. కానీ గురువుకి అంత జ్ఞానం ఉందా లేదా? అంత అవసరం లేదు. గురువుకి జ్ఞానం ఉండవలసినటువంటి అవసరం లేదు. గురువు యొక్క శరీరము కూడా ఆత్మ యొక్క ప్రతిరూపమే. గురువుకి తెలియకపోవచ్చు, నువ్వు తెలుసుకో. తేడా అర్థమైంది కదా? అంచేత మూడు రకాలైనటువంటి జ్ఞానాలు మనం తెలుసుకోవాలి అని చెప్పాము, ప్రేరణ, ధారణ, ఆచరణ. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ప్రేరణకి సంబంధించినటువంటి విషయం చెప్తుంది. మీకు ప్రేరణ ఇస్తుంది. ఏ విధంగా ప్రేరణ ఇచ్చుకోవాలో మీకు నేను చాలాసార్లు చెప్పాను. టెలిఫోన్ మన చెవిని చూసి కనిపెట్టారు, కెమెరా ఏం చూసి కనిపెట్టారు, కళ్ళను చూసి కనిపెట్టారు, కంప్యూటర్ బ్రెయిన్ ని చూసి కనిపెట్టారు. అంటే మనకున్నటువంటి ఆధునికమైనటువంటి వైజ్ఞానిక పరికరాలన్నీ కూడా మన శరీరాన్ని చూసి కనిపెట్టబడినవే. దీన్ని బట్టి తర్వాత మీరేం చెప్పొచ్చు, రాబోయేటటువంటి ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా మన శరీరంలోనే ఉన్నాయి. శరీరంలో లేనటువంటి ఇన్వెన్షన్ వాళ్ళు చేయలేరు. సింపుల్ లాజిక్. అది సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే బ్రహ్మాండంలో ఉన్నదో అదంతా కూడా ఈ శరీరములో ఖచ్చితంగా ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మనం పొందబోతున్నాం, ప్రేరణ అంటాం. అందుకే దీన్ని ఏ ఇన్వెన్షన్ చేసుకోదలుచుకున్నా, ఏ జ్ఞానాన్ని మీరు పొందదలుచుకున్నా, ఆ సర్వజ్ఞత్వం యొక్క బీజము తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరంలో ఉండటానికి ప్రపంచం ఎంత కష్టపడిందో, ప్రకృతి ఎంత కష్టపడిందో, ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు పరిణామక్రమం చెందితే ఈ మానవ శరీరం ఏర్పడిందో తెలుస్తుంది మనకి. ఈ మానవ శరీరం ఏర్పడటానికి ఉపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తులు అనుకుంటా, కాస్త రిఫరెన్స్ చూసుకోండి, డౌట్ఫుల్ ఛాందోగ్యోపనిషత్ పేరు కూడా, కానీ మీరు సెలెక్ట్ చేసి ఇందులో రాయాలి. ఏంటి అక్కడ ప్రజాపతి ఆవుని సృష్టించాట, ఇందులోకి దూరుతావా అని అడిగాట ఆత్మని, దూరను అందిట. గుర్రాన్ని సృష్టించాట, దూరుతావా అంటే దూరను అందిట. మానవ శరీరాన్ని నిర్మించాట, దూరుతావా అంటే దూరుతాను అని అందిట. ఆ కొటేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆవులు గుర్రాలు అవే మెయిన్. మనకి ఎనర్జీ యూటిలైజేషన్ కి గుర్రం చాలా ముఖ్యం, సాత్విక గుణానికి పవిత్రతకు ఆవు ముఖ్యం. అంటే భగవంతుడు సృష్టి ఆదిలో పరిణామక్రమంలో పవిత్రతకి శక్తికి ప్రాముఖ్యత ఇచ్చాడు, గుర్రానికి ఆవుకి ప్రాముఖ్యత ఇచ్చాడు. కృష్ణుడి యొక్క జీవితంలోనే ఇవి రెండు కలయిక మనం చూస్తాం. మనం ముందేమో ఆవులతో గడిపాడు, దాని తర్వాత కృష్ణుణ్ణి మించినటువంటి గుర్రాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడు లేడు, అది మర్చిపోతాం. కృష్ణుడి యొక్క ఎబిలిటీని మనం మళ్ళా కాస్త పేరు ఉన్నది ఏంటి అంటే నకులుడుకుంది. వర్షం కురుస్తూ ఉంటే ధారాపాతంగా గుర్రాన్ని ఎలా నడిపేవాటంటే, గుర్రం తడిసేది కాదు, తను తడిసేవాడు కాదు. ఆ స్పీడ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, ఆ స్పీడ్ అంత ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోగలిగేవాట. అదే గుర్రాన్ని మళ్ళా శ్రద్ధి సాయి ఉపయోగించుకున్నాడు, అది మనకు అర్థం కాదు. ఇంకేంటే అసలు గుర్రానికి ఆధ్యాత్మిక విద్యకి ఉన్నటువంటి సంబంధం మనకి తెలియదు. ఇదంతా కూడా ప్రేరణ కోసం చెప్తున్నాం. కానీ ఖచ్చితంగా దేన్ని ఉపయోగించుకుంటున్నాడు? ముందు ఏనుగును ఉపయోగించుకున్నాడు, తర్వాత కోశాలు పెట్టుకున్నాడు. ఏనుగు దేనికి ప్రతీక తెలుసు కదా, హస్తినాద ప్రబోధిని ధనానికి. హస్తి యొక్క స్వరూపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మన శ్రీ సూక్తంలో కూడా మంత్రాలు వస్తాయి, ఏనుగుకి సంబంధించినటువంటి మంత్రాలు నాకు ప్రస్తుతం గుర్తు రావటం లేదు కానీ కదా. కానీ ఆ హస్తి ఏంటి, పూర్వకాలంలో రాజులు ఆ ఏనుగ ఘీంకారం ఉంటే తప్ప లేచేవారు కాదు. ఇప్పుడు మీరంత గందరగోళం పడకలేదు, టేప్ రికార్డర్ని మీరు కరెక్ట్గా ఉపయోగించగలిగితే ఏనుగు ఘీంకారాన్ని రికార్డ్ చేసుకుని వినొచ్చు మీరు. కానీ ఆ టేప్ రికార్డర్ ఎందుకు వింటున్నావు అంటే చెత్తపాట్లు వింటానుకో, లేకపోతే డమ్ డమ్ డిగా డిగాయో ఏదో వింటాను, మీ జీవితాలు కూడా డమ్ డమ్ డిగా డిగా అవుతాయి. అది మనం ప్రపంచానికి నేర్పటానికి మన శరీరం మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి. కానీ ఆ మార్పులు తీసుకురావటానికి బేసిస్ ఏంటి అంటే ఆవు గుర్రాలు. ఆవులు గుర్రాలు, ఆవులు గుర్రాలు. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆఖరికి మన సూర్యుడి యొక్క రథానికి కూడా సప్తాష్ట రథం ఆరుడు. సూర్యుడు లేనిదే మీరు మెలుకోరు, ఎనర్జీ లేదు, శక్తి లేదు. ఏడు గుర్రాలతో అది ఎలా ప్రవహిస్తోంది? సూర్యుడికి గుర్రము యొక్క చేతనత్వానికి లింక్ ఏంటి? గుర్రం కాదు అక్కడ ఇంపార్టెంట్, అగ్నికి మేకకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత అగ్ని చేసేటటువంటి వాళ్ళు మేకను బలి ఇవ్వాల్సిందే అంటే మేకను వండుకు తిన్నారు అని చెప్తారు. సూర్యుడు రథంతో మీరు పోటీ పడాలి అంటే గుర్రం ఎక్కితే మీరు ఏం గుర్రం ఎక్కితే సూర్యుడితో పోటీ పడతారు. అక్కడ ఉన్నటువంటి సింబాలిజం ఏంటని, ఒక జెండా ఉంది, ఓ మూడు రంగులు వేశారు, మధ్యన ఓ చక్రం ఉంది, ఎవడో దాన్ని కాల్చేస్తూ ఉంటే మనకు ఒళ్ళు మండిపోతుంది. ఏముంది అక్కడ ఇంత చేస్తాం? ఏమీ లేదు. అసలేంటి అక్కడ? అట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ నేషన్, అది మన దేశము అనే ఫీలింగ్ లింక్ ఉంది. ఒక జెండాకి నువ్వు లింక్ పెట్టుకోగలిగితే ఒక గుర్రానికి ఎలా లింక్ పెట్టుకోవాలి, జంతువులతో ఎలా లింక్ పెట్టుకోవాలి అనేటటువంటిది ఇట్స్ మెకానిజం. మెకానిజం అంటే పనిముట్టు, సోల్ ఆత్మ యొక్క పనిముట్టు, అగ్ని యొక్క పనిముట్టు. జీవాత్మ అగ్ని అనుకుంటే దాని యొక్క పనిముట్టు ఏమైంది? మేకైంది. సూర్యుడి యొక్క పనిముట్టు ఒక గుర్రం కాదు, ఏడు గుర్రాలు. ఇంకా యమధర్మరాజు యొక్క పనిముట్టు గేదె, వాహనం. పనిముట్టు అంటే సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అంటే నేను వాహనం గురించి మాట్లాడుతున్నా, వెళ్ళి తప్పు వాడాను నేను. మహిషము వాహనం. అంచేత యముడు ఏం చేస్తాడు? గేదె ద్వారా మనని కంట్రోల్ చేస్తాడు. అంచేత మీరేం పాల్ తాగుతారు? మీ కర్మ మనకి కష్టాలు రావటానికి అసలు కారణం ఏంటంటే గేదె యొక్క పాలు తాగటం. అది అర్థం అవటం లే, ఏముంది పాలు తాగుతాయి అంటారు. అసలు పాలే తాగుతుంది అంటారు కొంతమంది. ఒకే ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ కి పోతూ ఉంటాం ఆధ్యాత్మిక జీవితంలో. సమత్వం యోగ ఉచితే బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నేను టీ తాగను, కాఫీ తాగను, నువ్వు మానేశావు, యూ హ్ లాస్ట్ బ్యాలెన్స్. నువ్వు ఒకవైపు వెళ్ళిపోయావు. భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒకే ఒక వ్యక్తి అన్ని దేవతలను బ్యాలెన్స్ చేసేట. కథ తెలుసా మీకు? అగస్త్యుడు, శివుడు పార్వతి వివాహం జరుగుతున్నప్పుడు అందరూ పొలోమనట్టు వెళ్ళిపోయారట హిమాలయాలకి. వెళ్ళిపోయేసరికల్లా ఏమైంది? ఎర్త్ బ్యాలెన్స్ టిల్ట్ అయిపోయింది. ఎర్త్ బ్యాలెన్స్ టిల్ట్ అయిపోతే బ్యాలెన్స్ చేయడానికి ఒక పుట్టివాడిని పంపించారు. అగస్త్యుడు చాలా పుట్టిగా ఉండేవట. పుట్టివాడు దాటి వచ్చేసాడు, బ్యాలెన్స్ సరిపోయింది. ఒక్క వ్యక్తి, ఒక్క అగస్త్యుడు మొత్తము శివపార్వతుల వివాహంలో ఉన్న దేవతాగణాలు, రాక్షస గణాలు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ చేసేటటువంటి టెక్నిక్ మన శరీరంలో ఉంది. అందుకు చెప్తే ఒక వ్యక్తి చాలు మొత్తం దేవతల్ని బ్యాలెన్స్ చేసేయగలడు అని తెలియటానికి ఆ కథ. నిజంగా దక్షిణ భారతదేశం రావక్కర్లేదు, ఎక్కడున్నా కూడా నీ యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలలో మార్పు తెచ్చుకోగలిగితే. నీ యొక్క ఉత్తర ధ్రువం అంటే ఏంటి? శిరస్సు. నీ యొక్క దక్షిణ ధ్రువం అంటే ఏంటి? మూలాధారం. ఈ రెండిటి మధ్య నీ చేతనత్వాన్ని మారితే నువ్వు తిరిగి అయిపోతావు. విభీషణుడు లంకలో ఉన్నా రాముడు పార్టీయే, రావణాసురుడు సీతనెత్తుకుపోవటానికి వచ్చినా కూడా రాముడు పార్టీ కాదు, ఇంతగా రాముడు ఉన్న చోటకు వచ్చాడు. అంతేత చేతనత్వ విజ్ఞానం అనేది అర్థం చేసుకోండి. మీరు భౌతిక విజ్ఞానం మాట్లాడటంలే మనం. మీ కాన్షియస్నెస్ ఎలా ఉంటే మీరు అలా అవుతారు. మీరు ఏ విధమైనటువంటి భావంతో కలిగి ఉంటే మీరు ఆ క్షణంలో అదే అవుతారు. ఈ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అవి, మనలో రావాల్సినటువంటి మార్పులు అవి. ఈ కాన్షియస్నెస్ టెక్నాలజీలో మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ఫస్ట్ పారాగ్రాఫ్. అందులో ఏం చెప్తున్నాడు ఫస్ట్ పారాగ్రాఫ్ లో అంటే, ఈనాడు ప్రపంచము ఒక విచిత్రమైనటువంటి అతలాకుతలమైనటువంటి స్థితిలో నడుస్తున్నది, ఉడుకుతోన్నటువంటి స్థితిలో ఉన్నది. ఏది కరెక్ట్ కాదని గుర్తుంచుకోండి. ఈనాడు ఏ గురువు ఏది చెప్పినా కూడా 100% కరెక్ట్ కాదు. అది అక్కడున్న దేశకాల పరిస్థితులకు ఏది మంచిదో అది. ఏంటి అసలు గురువులందరూ ట్రై చేస్తున్నటువంటిది? హిందువులందరూ ఉన్నారు ఇలాగే జీవించాలి అంటారు, ముస్లింస్ అందరూ ఉన్నారు ఇలాగే జీవించాలి అంటారు, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు ఇలాగే జీవించాలి అని అంటారు. అంటే ఏంటి? ఒక గిరులు గీసేసుకుందాం మనం, గీతలు గీసేసుకుందాం, ఇదే కరెక్ట్ జీవిత విధానం. ఇంకో జీవిత విధానం తప్పు. అంటే ఏంటి? లింక్డ్ అప్ టు రూల్స్, విశేషమైనటువంటి నియమాలకి బద్ధులమై ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం కోరుకుంటుంది ఏంటి అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఆధ్యాత్మికత అంతా కూడా ముక్తి గురించి మాట్లాడుతోంది. ముక్తి అంటే స్వేచ్ఛ, లిబర్టీ. మోక్షము అంటే ఎక్కడో ఉండే మోక్షం ఎందుకు? ఇన్ని జన్మలెత్తి ఇంతవరకు చేసి పెద్ద పెద్ద యోగి పుంగడు అయిపోయి నువ్వు భగవంతుడిలో లయం అయిపోవటానికి ఇంక ఈ సాధనలు అంతా ఎందుకు? మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చినటువంటి రీతిలో చేయగలగాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హత్య చేసిన వాడిని కూడా వాడు నీకు స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాను అంటే బయటపడిపోతాడు. అంతేతవాడు ఎవడికి పడితే వాడికి స్వేచ్ఛ ఇవ్వటం మొదలెడతాడా? పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉన్నవాడు పరిపూర్ణమైనటువంటి నియమాల్లో బంధితుడవుతాడు. ఇది అర్థం అవ్వాలి మనం. కానీ ఇప్పుడు స్వేచ్ఛ అంటే మనం ఏమనుకుంటున్నాం? నియమరహితంగా జీవించడం, ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఎవరు ఏమి చెప్పినా ఏమీ కాకుండా జీవించడం అని ఆలోచిస్తున్నాను తప్ప స్వేచ్ఛ అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమావళికి పూర్తిగా లొంగిపోయి జీవించటం. అది అర్థం చేసుకోవాలి. మొదటి నియమం అది, ప్రాకృతిక నియమాలకి పరిపూర్ణముగా లొంగి జీవించాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాకృతిక నియమాలను దాటి జీవించలేవు. దీనికి దేనికి? స్వేచ్ఛగా జీవించటానికి, ముక్తి కొరకు జీవించటానికి, మోక్షము కొరకు జీవించటానికి ఈనాడు ఆధునిక విజ్ఞానము భారతీయ యోగ విజ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితికి వచ్చింది. దేన్ని అర్థం చేసుకోవటానికి? ABCDs ఆఫ్ యోగి కాన్షియస్నెస్. విదేశీయులు కనిపెట్టినటువంటి గ్లాండ్స్, భారతీయుల యొక్క చక్ర విధానము, ఇవి రెండు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈనాటి వరకు కూడా గ్లాండ్యులర్ సిస్టమ్ తెలియనంత వరకు కూడా భారతీయ యోగ విజ్ఞానం విదేశీయులకి, సైంటిస్టులు అనుకునేటటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఈనాడు కూడా సైంటిస్టులకి అర్థం కాలేదు, గ్లాండ్స్ గురించి ఏమీ తెలియదు, అదేదో చాలా ముఖ్యమైనటువంటిది అని అందరికీ తెలుసు. కానీ అవి ఎలా ఉపయోగపడతాయనేది ఈనాటికి కూడా డాక్టర్లకి పూర్తిగా తెలియదు. దే కెనాట్ కంట్రోల్ ఇట్. కానీ ఈ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి స్రావాలకి మాత్రం వాళ్ళు యోగికమైనటువంటి పేరు పెట్టారు, హార్మోన్స్ అని పేరు పెట్టారు. హార్మోన్స్ అంటే క్రియేటింగ్ హార్మోనీ, సమత్వం యోగ ఉచ్యతే. అంచేత మన బాడీలో ఉన్నటువంటి ఈ గ్లాండ్స్ ఏం చేస్తున్నాయి అంటే మనకి తెలియకుండా ఏదో ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ద్వారా స్రావాలు మన నెత్తుల్లో కలిసేటట్టు చేస్తున్నాయి. ఈ స్రావాలు ఏం చేస్తున్నాయి అంటే మన శరీరాన్ని బ్యాలెన్స్ లో ఉంచుతున్నాయి, హార్మోనీలో ఉంచుతున్నాయి, సంతులనం ఉంచుతాయి. అంతవరకు అర్థమైంది సైంటిస్టులకి, అంతకంటే ఎక్కువ అర్థం కాలేదు. కానీ మన యోగులు ఈ గ్లాండ్స్ కి చక్రాలని పేరు పెట్టి దాంట్లో ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకి అందించారు. డాక్టర్ రూబిన్ అనేటువంటి వాడు ఏం చెప్తాడు అంటే మనిషి తన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల ద్వారా శాసింపబడతాడు. ఈ పదాన్ని మీరు చాలా బోల్డ్ లెటర్స్ లో రాసుకోవాలి. మనిషి తన శరీరములో ఉన్న గ్రంథుల స్రావాల ద్వారా నియామకమవుతాడు. మనిషి తన శరీరములో ఉన్న గ్రంథుల యొక్క స్రావాల ద్వారా నియంత్రితమవుతాడు. ఇది మనం మర్చిపోతాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈనాడు మీకు భగవంతుడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంటే మీ గొప్ప కాదు, మీ శరీరంలో ఉన్నటువంటి స్రావాలు అలా ఉన్నాయి. హెల్ప్లెస్. మీరు పక్కవాడికి భక్తి లేదు, వాడి స్రావాలు అలా ఏడిచాయి, ఏం చేస్తాం? వాడు మన స్రావాలు అలా ఏడిచాయంటాడు. తేడా ఏం లేదు. కానీ పక్కవాడు నేను ఆలోచిస్తున్నట్టు ఆలోచించలేకపోతున్నాడు అని అనుకోవటం బదులు నా గ్రంథులలో ఉన్నట్టు రకమైనటువంటి స్రావాలు వాడి గ్రంథుల్లో లేవు, అందువల్ల వాడు అలా ఉన్నాడు. ఇంకే మీరేం చేయగలరు, ఎవడేం చేయగలరు? అవశ్యం ప్రకృతి ఏర్వశాత్. అంచేత మోడర్న్ సైన్స్ అంతవరకు వచ్చింది. ఎంతవరకు వచ్చిందని చెప్తుంది అంటే కేవలము ఆ సెక్రీషన్స్ లో ఒక మిల్లీ మిల్లీ గ్రామ్ తేడా వచ్చినా మనిషి ఇడియట్ నుంచి పండితుడు, పండితుడి నుంచి ఇడియట్ గా మారతాడు. థైమస్ గ్రంథిలో ఐడీన్ అనేటటువంటి ఒక స్రావం వస్తుంది. ఐడీన్ యొక్క పరిమాణము కొన్ని మిల్లీలీటర్లు మిల్లీగ్రామ్స్ తక్కువ ఉంటే ఇడియట్ అవుతాడు వాడు. ఉండవలసినంత అవుతే నార్మల్ మనిషిగా ఉంటాడు, ఎక్కువ అయితే పండితుడు మాత్రం వాడు అబ్ నార్మల్ అవుతాడు. తేడా అర్థం చేసుకోండి. అది తేడా అర్థం అవుతుందా? ఆధునిక విజ్ఞానం ఎక్కడ ఉన్నదో అర్థం చేసుకోండి. అది అర్థమైపోతే మన భారతీయ యోగ విజ్ఞానము ఆధునిక విజ్ఞానానికి ఏమి చెప్పాలో మీకు అర్థమవుతుంది. మనము తప్ప వాళ్ళకి ఎవరు చెప్పలేరు. వాళ్ల గ్రంథులు మార్చుకునే విద్య లేదు కనుక వాళ్ళ గ్రంథులు మారవు. ఇందుకు వాళ్లకి జ్ఞానం రాదు అంటే గ్రంథుల యొక్క శ్రావాన్ని మార్చేటటువంటి విద్య వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతవరకు వచ్చింది, ఫలానా గ్రంథిలో ఐడియన్ కంటెంట్ ఇన్ని మిల్లీ మిల్లీ గ్రామ్స్ ఉంటే వాడు నార్మల్ మనిషిగా ఉంటాడు, సహజంగా జీవిస్తాడు. సహజంగా అంటే అర్థం ఏంటి, మిగతా వెర్రి వాళ్ళలా వెర్రే ఉంటుంది తప్ప వాడికి స్పెషల్ వెర్రులు ఉండవు అని. అంతేత నార్మల్ మనిషిలాగా ఉన్నాడు అంటే నార్మల్ మనిషి నార్మల్ కాదు, యోగి నార్మల్. సమత్వం యోగ ఉచ్యతే. యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు నార్మల్ వ్యక్తులు తప్ప మనమందరము నార్మల్ వ్యక్తులు అనుకోవద్దు. సబ్ నార్మల్లో మెజారిటీ సబ్ నార్మల్లో ఉన్న నార్మల్ వాళ్ళం. ఇది చాలా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలి. అంచేత పక్కవాడు కరెక్టా పక్కవాడు తప్ప మీకు అవగాహన లేదు. ఎందుకంటే మీరు నార్మల్ కాదు. అసలు మీరు మీ గ్రంథుల యొక్క శ్రావాల ద్వారా కంట్రోల్ అవుతున్నారు, వాళ్ళు వాళ్ల గ్రంథుల యొక్క శ్రావాల ద్వారా కంట్రోల్ అవుతున్నారు. కానీ నార్మల్ అంటే ఏంటనుకుంటున్నాం మనం? ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తూ ఉంటే దాన్ని నార్మల్ అనుకుంటే ఇంత శ్రావం ఉండాలి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ 120/80 ఉండాలి అంటున్నాడు మనకి యోగికో. యోగికి అసలు బ్లడ్ ప్రెషర్ ఉంటుందని నేను అనుకోను, జీరో బ్లడ్ ప్రెషర్ లో ఉంటాడు వాడు. లారీ మాషయ దగ్గరికి అప్పుడే బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ పుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అక్కడ చెప్తున్నాడు. ఇలా ఉంటుంది శరీరం, శరీరం అలా ఉంటుంది, శరీరం ఇలా ఉంటుంది అని అంతా విన్నాడు లారీ మాషయ. మనిషి బతికున్నాడు అంటే కండిషన్ ఏంటి అంటే గుండె కొట్టుకోవాలి అన్నాడు, నాడి కొట్టుకోవాలి అన్నాడు, నాది చూడు అన్నాడు. నాడీ లేదు, కొట్టుకోవటం లేదు. నాడి కొట్టుకోవటం లేదంటే బ్లడ్ ప్రెషర్ లేదనే అర్థం. సింపుల్ కామన్ సెన్స్. అంచేత ఆ క్షణంలో లారీ మాషయ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది? జీరో, నో బ్లడ్ ప్రెషర్. కానీ బతికే ఉన్నాడు, మనందరికంటే చాలా బాగా బతికే ఉన్నాడని మనకి తెలుసు. అంచేత ఇప్పుడు చెప్తున్నటువంటి డయాబెటిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ కానీ అన్హెల్దీ వాల్యూస్. అవి ఆ అన్హెల్దీ వాల్యూస్ అని పట్టుకుని హెల్దీ వాల్యూస్ అని పీకులాడటం వల్ల సమాజము సర్వనాశనం అవుతుంది అని గురువుల బాధ. దీన్ని మీరు చాలా హెడ్లైట్ చేయాలి. ఇది మీరు హెడ్లైట్ చేసి రాయాలి బుక్లో. ఇది వీఆర్ నాట్ నార్మల్, వీఆర్ ఆల్ అబ్నార్మల్. కానీ మెజారిటీ అబ్నార్మల్ పీపుల్ ఎలా ఉంటున్నారో అలా ఉంటున్నాం కనుక అది నార్మల్ అనుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో రిజల్ట్ ఇచ్చేస్తే ఆ వాల్యూ ఉంటేనే వాడు హెల్దీ అని అనుకునేటటువంటి భ్రమల నుంచి ముందు మానవ జాతిని బయటపడేయాలి. అది ఎంత కష్టతరమైందో ఆలోచించుకోండి. కానీ అసంభవం కాదు. భారతీయ యోగ విజ్ఞానంలో దాన్ని సాధించటం చాలా తేలిక. కానీ మీరు తెలిస్తే ఏది తప్పు. అంచేత ఈనాడు చేస్తున్నటువంటి ఆసనాలు కానీ, ఈనాడు చెప్పబడుతున్నటువంటి ప్రాణాయామాలు కానీ, ఈనాడు చెప్పబడుతున్నటువంటి యజ్ఞ విధానం కానీ ఇవన్నీ కూడా చివరికి హుళక్ అవుతాయి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇంకో కల్టీ డెవలప్ అవుతుంది. అన్బ్యాలెన్స్డ్ కల్టీ. ఈ బ్యాలెన్స్ నుంచి ఆ బ్యాలెన్స్కి వెళ్ళిపోతున్నాం, స్వింగింగ్ అవుతుంది. ఇక్కడేంటి తాగుడు, సిగరెట్ స్మోకింగ్ ఇవంతా అయిపోతే ఇవేమీ వద్దన్ను అటు వెళ్ళిపోతున్నాం. అటు వెళ్ళిపోతే ఏమవుతాం, మళ్ళా ఇక్కడికి వస్తాం. వచ్చేసరికి ఏమవుతుంది, వేగం పుంజుకుంటుంది, మళ్ళీ అటు వెళ్ళిపోతాం. మళ్ళీ వేగం పుంజుకుంటుంది, మళ్ళా కిందకు వస్తాం. వేగం పుంజుకుంటుంది, మళ్ళీ అటు వెళ్ళిపోతాం. ఈ స్వింగింగ్ ఆపాలి, ఈ గందరగోళం ఆపాలి. ఇంచేత ఏం చేస్తున్నామో, మనం ఏమి చేస్తున్నాం అన్నది కరెక్ట్ మాత్రం కాదని గుర్తుంచుకోండి. ఎవడు చెప్పినా ఆఖరికి ఇప్పుడు నేను చెప్తున్నది కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేషన్. కానీ గందరగోళం ఎక్కడంతా అయిపోతుంది, క్యాన్సర్ వచ్చేసింది, డయాబెటీస్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, ఇప్పుడు కొత్త రోగం ఎయిడ్స్ వచ్చింది, రేపు రాబోయేటటువంటి ఇంకో కొత్త రోగం ఉంది. నేను చాలా సార్లు మీకు చెప్పాను, కంప్యూటర్స్ వాళ్ళకి అర్థం అవుతుంది ఆ రోగం. యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్, ఎయిక్స్, ఏఐసిఎస్. ఆ రోగ లక్షణాలు ఆల్రెడీ మనిషిలో ప్రవేశించాయి. ఏంటి, మర్చిపోతాడు, డబ్బుకుల పేరు గుర్తురాదు మీకు, ఏదో అనుకుంటున్నారు. జాగ్రత్త, చాలా ప్రమాదకరమైనటువంటి రోగాల్లోకి వెళ్తున్నారు మీరు. ఇది ఐదు సంవత్సరాల కిందట ప్రిడిక్ట్ చేశారు డాక్టర్లు. పూర్వకాలంలో సినిమాలు అందుకు మనకి చాలా బాగా పనికొస్తాయి. పూర్వకాలంలో హీరోని కానీ హీరోయిన్ కానీ ఎవరినైనా ఒకరిని తొలగించేయాలంటే టీబీ వచ్చేది. ఇప్పుడేమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఎయిడ్స్ వస్తుందేమో. దాని తర్వాత రోజుల్లో సినిమాల్లో ఏమొస్తుంది? ఎయిడ్స్ వస్తుంది. ఏది వచ్చినా రోగము అంటే అర్థం ఏంటి అంటే ఆరోగ్యంగా మనం లేము. స్వాస్థ్యము అని చెప్తాం మనం. స్వాస్థ్యము అంటే మన యొక్క నిజమైనటువంటి రూపంలో ప్రతిష్ఠితమై లేము అని చెప్పి. ఈ నియమాలు కాదు ముఖ్యం. మనం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడుండాలో సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మనం చదువుకుంటాం. కానీ ప్రస్తుతము రెండు భిన్న ధ్రువాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటేంటి అంటే డాక్టర్లు, సైంటిస్టులు, రకరకాలైనటువంటి జువాలజిస్ట్, బయోకెమిస్ట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి మానవ జాతి ఇలాగే ఉండదలుచుకుంటే వాళ్ళ శరీరంలో ఏది ఎంత ఉండాలో చెప్పారు. అందులో అనుమానం లేదు కదా. ఇలా ఉంటేనే మనం ఇలా ఉండదలుచుకోలేదు కదా. ఇది మానవ జాతి యొక్క పరాకాష్ఠ కాదు. ఇది మానవ జాతి యొక్క ఎటువంటి స్థితి అంటే తను జీవిస్తూ ఇతరుల్ని బాధ పెట్టకుండా జీవించగలిగేటటువంటి స్థితి ఇది. కానీ వాడు ఎప్పుడైతే ఇతరుల్ని బాధ పెట్టడం మొదలెట్టాడో స్వార్థం దాటి స్వార్థం చాలా డీప్ గా పాతుకుపోయిందో రోగాలు వస్తున్నాయి. యుద్ధం అవుతుంది కదా. ఇంకా ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గుర్తుంటేనే మన క్లాసెస్ యొక్క పరాకాష్ఠకు ఎదగలం కాన్షియస్నెస్ టెక్నాలజీకి. ఆధునిక విజ్ఞానం ఏం చెప్తుంది అంటే ఈ ఏడు గ్రంథంలోంచి వచ్చేటటువంటి స్రావాల వల్లే నీ యొక్క ఐక్యూ కానీ నీ యొక్క ఆలోచన విధానం కానీ నియామకం అవుతోంది. అంచేత ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ నీ గొప్ప కాదు, ఇఫ్ యు ఆర్ అన్ఇంటెలిజెంట్ నీ తప్పు కాదు. ఎవరిది తప్పు? మీరు చెప్తూ ఉండండి, నన్నే చేయమంటావు, నా గ్రంథులు అలా ఉన్నాయని చెప్పండి, గొడవ వదిలిపోతుంది. నీ తప్పేం కాదని ఎదిరించారనుకోండి. ఎందుకంటే నా గ్రంథి తప్పు. ఎటర్నల్ గ్రంథి, ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇవ్వగలిగేటటువంటి గ్రంథిలో ఫ్లైట్ లేకుండా ఫైట్ ఉంది. దానికి కావాల్సినటువంటి వస్తున్నా కనుక యుద్ధం చేస్తున్నాను, నా తప్పు కాదు. నిజంగా ఆధ్యాత్మిక విద్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అర్జునుల దగ్గర ఆ ఫ్లైట్ తీసుకుపోయి ఫైట్ మెకానిజం ఎడ్రినల్ గ్రంథిలో ఎలా మారుతుంది అని చెప్పేది సాంఖ్యయోగం. అంటే ఒక అత్యంత పిరికి వాడిని యుద్ధం నేను చేయలేను అనేటటువంటి వాడి చేత యుద్ధం చేయించగలిగేటటువంటి స్రావాలు ఎలా ఏర్పడతాయి? ఇంటర్నల్ చేంజ్, అంతర్గతమైనటువంటి మార్పు. వాడి లోపల ఆ మార్పు వస్తే తప్ప బాహ్య జగత్తులో ఆ మార్పు రాదు. అది ఇప్పుడున్నటువంటి కురుక్షేత్రము, ధర్మక్షేత్రము. మనం అక్కడ ఉన్నాం, అది మర్చిపోతాం మనం. అది మర్చిపోవటం వల్ల రకరకాలైనటువంటి సంస్థలు ఏర్పడి మేము చెప్పిందే కరెక్టే, మిగతా వాళ్ళు చెప్పింది తప్పు అని మిగతా వాళ్ళది వినకపోవటం అనేటటువంటి, మరి అది ఏ గ్రంథి లోపం వల్ల వస్తుందో మనం చదువుకుందాం. ఇంకోటి చెప్పింది విండు వాడు, అసలు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది వాడికి, అప్పుడు వాడేమంటాడు, నా తప్పు కాదండి, నా గ్రంథులు అలా ఉన్నాయని. కానీ మీరు అలా అంతా నేర్చుకోండి. అర్థమైంది కదా. ఇదేంటి ప్రస్తుతము మనం ఉన్నటువంటి స్థితి. యోగులు ఏ స్థితిలోకి వెళ్ళారు? గ్రంథుల్ని మార్చవచ్చు. గ్రంథుల్ని కనుక మార్చుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. సవ్యమైనటువంటి గ్రంథుల యొక్క స్రావము మన శరీరంలో ఉంటే దాన్ని అమృతము అన్నాం. అమృత స్రావము మన శరీరంలోని 72,000 నాడుల్లో కరెక్ట్ గా ప్రవహించినప్పుడు నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారుతావు. ఆ పరిమూఢమైనటువంటి వ్యక్తిత్వానికి రెండు రూపాలు ఇచ్చారు, ఒకటి బుద్ధుడు, ఒకటి క్రైస్తే. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతారో వాడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అన్నారు. బుద్ధుడు పరిపూర్ణంగా లేడు, క్రైస్తు పరిపూర్ణంగా లేడు. కానీ బుద్ధుడు క్రైస్తు వీళ్ళిద్దరూ కలిస్తే ఎటువంటి మానవుడు ఉంటాడు? నిర్వహించండి. అలాంటి వ్యక్తిగా ప్రతి వ్యక్తి మారాలి. అదే భారతీయ యోగ శాస్త్రమును ప్రపంచానికి అందజేసేటటువంటి ఆదర్శము, లక్ష్యము, గోల్. ఈ గోల్ సాధించడానికి మనకి మూడు పూర్ణిమలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఏప్రిల్ పూర్ణిమ, మే పూర్ణిమ, జూన్ పూర్ణిమ. ఈ మూడు పూర్ణిమలు చాలా స్పష్టంగా మనం ఉపయోగించుకోవాలి. లాస్ట్ ఇయర్ మనం ఉపయోగించుకున్నాం. మూడో పూర్ణిమ అయ్యేసరి కదా నేను రిజైన్ చేశాను. అంతేగాని గుర్తుంటుంది చాలా మంది. అంచేత బాబోయ్ మేము చెయ్యమండి, మీ శ్రావాల ప్రమాదం అది, మీ ఆలోచనలు కాదు. అంచేత మీ ఏ ఆలోచనలు వచ్చినా మీరు కంగారు పడకండి. మీ ఓన్ ఆలోచనలు కావాలి, మీ స్రావాలు అలా ఉన్నాయంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ మూడు పూర్ణిమలు మీరు ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ పూర్ణిమ, మే పూర్ణిమ, జూన్ పూర్ణిమ, పూర్ణిమకి రెండు రోజుల ముందు పూర్ణిమ, పూర్ణిమ తర్వాత రెండు రోజులు చాలా సీరియస్ గా ఇలాంటి క్లాసులు కండక్ట్ చేసుకుని అవగాహన చేసుకునేటటువంటి క్లాసులు మనం అప్పుడు కండక్ట్ చేసుకోవడానికి మీరు రెడీ అవ్వాలి. స్వేచ్ఛ అనేది మనం చెప్పుకుంటున్నాం. మనం అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ప్రస్తుతం ఏముంది, మానవ జాతి కామము, అర్థము ఈ రెండింటి మీద నడుస్తుంది. కోరికలు, కోరికలు తీర్చుకోవడానికి అర్థం, ఇది తప్ప ఇంకేం అక్కర్లేవాడు. ఇది ఏం చేస్తుంది, గ్లాండ్స్ యొక్క స్రావాన్ని అసంబద్ధంగా చేస్తుంది. మీకు కరెక్ట్ గా ఉంచదు, ఏది కరెక్ట్ గా ఉంచదు. మీరు కోరికల మీద, కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి ధనం మీద మాత్రమే ఎప్పుడు మీరు నడవటం మొదలెడతారో దెబ్బతింటారు. ఇది కాకుండా మిగతా రెండు పురుషార్థాలు ఉన్నాయి, ధర్మము, మోక్షము. ధర్మాచరణ చేయటం వల్ల మీరు ఈ గ్లాండ్యులర్ సెక్రీషన్స్ నుంచి ముక్తి పొందాలి, అది మీకు అర్థం అవ్వాలి. ధర్మము అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని మీ శరీరంలో ఉన్నటువంటి స్రావాలు ఎలా ఉన్నా ఆ స్రావాల నుంచి మీకు ముక్తి ఇస్తుంది, ఫ్రీ అయిపోతాం. అంటే యు విల్ బి బియాండ్ యువర్ బాడీ. కానీ ఇదంతా చేయటానికి మనము ఒక జీవాత్మ అంటూ ఉన్నది అని నిరూపించుకోగలగాలి, అంతే కదా. ప్రస్తుతము ఆత్మ ఉందో లేదో మనకి తెలియదు, కానీ ఆత్మ అనే పదం నేను వాడటం లేదు, జీవాత్మ అనే పదం వాడుతున్నాం. అంచేత ద సోల్ అనేటటువంటి పదానికి పదం తెలుగు పదం రాసుకోండి జీవాత్మ. దేవుడు అనేటటువంటి దానికి మనం పరమాత్మ అనేటటువంటి పదం వాడతాం. ఇంక జీవాత్మ అంటే నీ శరీరంలో ప్రస్తుతము నీ యొక్క ఏడు గ్రంథుల యొక్క స్రావముల మీద ఆధారపడేటటువంటి చేతనత్వము. అంచేత నీ చేతనత్వము నీ శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల స్రావాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నది, అది జీవాత్మ. సైంటిస్టులకి జీవాత్మ లేదు, అంచేత వాళ్ళు దీనిపై గురించి ఆలోచించలేరు. మనం ఏమంటాం, జీవాత్మ ఉంది, ఆ జీవాత్మ ఈ శరీరాలను నిర్మించుకుంటోంది, ఈ శరీరాలను నిర్మించుకుంటున్నటువంటి జీవాత్మ తన పరిణామ క్రమంలో రకరకాల స్థాయిల్ని దాటి చివరికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తానే భగవత్ స్వరూపంగా మారుతుంది, అంతే కదా మనం చెప్పుకునేది. కానీ ఇది నిరూపించడానికి ఇంకా కాలం ఉన్నది, నిరూపించబడలేదు అని ఈ పుస్తకం రాసినప్పుడు అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆత్మ ఉన్నది అని నిరూపించడానికి కావలసినన్ని ప్రూఫ్లున్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అవి మనం చదువుకుందాం నెక్స్ట్ అవర్ లో. దాని తర్వాత ఒకవేళ నిజంగా జీవాత్మ ఉంటే, జీవాత్మే ఈ శరీరాలను నిర్మించుకుంటూ ఉంటే, అత్యద్భుతమైనటువంటి యోగ విద్యతో, యోగ శక్తితో పరిపూర్ణమైనటువంటి శరీరాలను జీవాత్మ తొందర తొందరగా నిర్మించుకొనలేదా అనేది కూడా మనం చదువుకోవాలి. రెండు విషయాలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఒకటి చాలా స్పష్టంగా ఏమర్థమైంది, పరిణామ క్రమంలో సృష్టిలో ఏదో విచిత్రమైనటువంటి కారణం వల్ల, కారణాలు మనకి ప్రస్తుతం తెలియదు, తర్వాత ఎప్పుడైనా మనం దాన్ని చదువుకుంటాం. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలంటే ఈ పుస్తకాన్ని రిఫర్ చేసుకోండి, మ్యాన్ వెన్స్ విదర్, లెగ్బీటర్ రాశాడు. ఇది కూడా ఈ బుక్ లో మీరు బ్రాకెట్స్ లో పెడుతూ ఉండండి, నేను చెప్పిన రిఫరెన్స్ బుక్స్. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్లాడు, ఎక్కడికి వెళ్లబోతున్నాడు, మ్యాన్ వెన్స్ విదర్ వేర్. అందులో వాడు ఏం చెప్తాడు, చంద్రమండలం నుంచి మనిషి వచ్చాడని. చంద్రమండలం నుంచి వచ్చినటువంటి మనిషికి గురుగ్రహం నుంచి, శుక్రగ్రహం నుంచి విశేషమైనటువంటి స్పందనలు వచ్చాయని, ఆ స్పందనల వల్ల మనిషి సుమారు 2 కోట్ల సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందుకు వచ్చాడు. మనిషి సుమారు 2 కోట్ల సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందు ఉన్నాడు జంతువుల కంటే. అంటే మనం సృష్టి యొక్క టైమింగ్స్ లో చూసుకుంటే మనం చాలా చాలా ముందున్నాం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే 1,95,00,000 సంవత్సరాలు కరెక్ట్ గా చెప్పాలనుకుంటే. కానీ లక్షల లక్షల సంవత్సరాల్లో 5 లక్షలు పెద్ద గొప్ప కాదు, కనుక రౌండ్ ఫిగర్ చేసి ఏం చెప్తున్నాం మనం, 2 crores. 2 కోట్ల సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఈ మానవ శరీరము నువ్వు కరెక్ట్ గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. కరెక్ట్ గా ఉపయోగించుకోకపోవటం అంటే ఏంటో కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొన్ని ప్రమాదాలు ఎలా పొంచి ఉంటాయో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో మడిగా తడిగా నియమాలన్నీ పాటిస్తున్నటువంటి ఒక ఆమె నాకు తెలుసు. చాలా ఆ భగవద్ నామం వదిలేది కాదు, అది వదిలేది కాదు,
సరే అలాగే మడిగా తడిగా నిష్టగా ఉంటూ శరీరం వదిలేసింది. మనం యొక్క మామూలు జ్ఞానంతో మనం ఏమనుకుంటాం, అవి చాలా ఉచ్చస్థితికి వెళ్తుంది ఆవిడ అని. ఏమి ఉచ్చస్థితికి వెళ్ళలేదు, గేదె జన్మ ఎత్తింది. ఇంచేత మీ నియమాలు మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. డోంట్ బి ఫూల్స్ ఇన్ ప్రాక్టీసింగ్ రూల్స్. రూల్స్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన కొత్త 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 ఆడుతూ ఉంటే ఏ బియ్యం పైకి వస్తుందో ఏ బియ్యం కిందకు వస్తుందో అవి తెలుసు. ఉడికిపోయాక మాత్రం అన్ని ఈక్వల్ గానే ఉంటాయి, కానీ ఉడకక ముందు కొన్ని బాగా ఉడుకుతాయి పైకి వస్తాయి, కొన్ని బాగా ఉడకవు కిందకు పోతాయి. అర్థమైంది కదా? అంచేత రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వద్దు, అవగాహనతో ఫాలో అవ్వాలి. అందుకు ఈ బుక్ ఇంతగా తొందరపడి మనం ఇవాళే పూర్తి చేసేయాలి అని చెప్పేది. మీరు ఏ రూల్స్ పెట్టుకుంటారు అనేది మీరు అవగాహనతో పెట్టుకోండి రూల్స్ ని. నన్ను అడిగినా నేను చెప్పలేను, మీకు మీ మీద ఉన్నటువంటి అవగాహన నాకుండదు కదా. అదే స్వేచ్ఛ, లిబర్టీ. భారతదేశాన్ని స్వాతంత్రం చేయాలి అని చెప్పి ముకుంద బాల బ్రహ్మచారి అనేటటువంటి ఒక యోగి కథ తెలుసు కదా, చివరికి ఎలా పుట్టాడు వాడు? మ్లేచ్చుడుగా పుట్టాడు, కానీ సంస్కారాలు పోలే. అంచేత భారతీయులకే మంత్రి పదవులు ఇచ్చి భారతీయ స్త్రీల్ని పెళ్లి చేసుకుని ఒక కొత్త విద్యని రూపొందించడానికి ట్రై చేశాడు. అంచేత మీరు పిచ్చి పిచ్చి నియమాలు పెట్టుకుని నియమాలతో బంధింపబడిపోతే ఈ ఎక్స్ట్రీమ్ కడిపోయిన వాళ్ళు చచ్చినట్టు మళ్ళీ రెండో ఎక్స్ట్రీమ్ కలుతారు నెక్స్ట్ బర్త్ లో. నెక్స్ట్ బర్త్ టైం లేకపోతే ఈ బర్త్ లోనే వెళ్ళిపోతారు మీరు. చేత పిచ్చి పిచ్చి నియమాలు మాత్రం పెట్టుకోకండి. మరి ఏ నియమాలు ఎలా పెట్టుకోవాలి ఇవాళ సాయంత్రం లోపల మీకు అర్థమవుతుందని అనుకుంటాను. అంచేత అటు విదేశీయుల పాయింట్ వదిలేసి మనం ఏ పాయింట్ వచ్చాం, మన శరీరాల్లో చక్రాలు ఉన్నాయి, ఈ చక్రాలని మనం వశంలో చేసుకోవచ్చు. ఈ చక్రాలను వశంలో చేసుకోవటం ద్వారా మనము ఈ శరీరంలో లేకుండా ఈ శరీరాన్ని ఉపయోగించుకోగలము. మాట ఏంటో అర్థమైంది కదా, మనము ఈ శరీరంలో లేకుండా ఈ శరీరాన్ని ఉపయోగించుకోగలము. సిద్ధిసాయి అలా ఉపయోగించుకున్నాడు, సత్యసాయి అలా ఉపయోగించుకున్నాడు, లారీ మాషే అలా ఉపయోగించుకున్నాడు. అది మన లక్ష్యం అవ్వాలి. శరీరానికి నువ్వు బద్ధుడు అయిపోయి ముక్తి కావాలి మోక్షం కావాలి అంటే ఎట్ట? నిజమైనటువంటి స్వేచ్ఛ ఏంటి అంటే నువ్వు ఈ శరీరంలో ఉంటూ కూడా అందరి శరీరాలలో ఉన్నటువంటి చేతనత్వంతో లింకు ఉండాలి. అందుకే సిద్ధిసాయి ఏమనేవాడు, 5½ అడుగుల ఈ శరీరము శృతిలో ఉన్నదే నేను అనుకుంటే మీరు మూర్ఖులు అన్నాడు. అది సిద్ధిసాయికే కాదు, అది మనకే వర్తిస్తుంది. నేను ఈ శరీరంలోనే ఉన్నాను అనుకుంటే మనం మూర్ఖులం. కానీ అసలు ఈ శరీరంలో ఒక చేతనత్వంగా ఉన్నాము అనే ఆలోచన మనకి రావటం లేదు. శరీరమే నేను అనుకుని జీవిస్తున్నాను తప్ప శరీరము నాది అని అంటంలే. ఆ ఆలోచనలో మొదటి తేడా మీరు తెచ్చుకోవాల్సిందది, శరీరము నాది కాదు. శరీరము నాది, శరీరము నేను కాదు. కానీ దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలిందంటావు, బాధపడితే నేను చాలా బాధపడిపోతున్నానంటావు. ఆ మార్పు తెచ్చుకోవాలి. అంటే సింపుల్ గా ఏమని చెప్పుకోవచ్చు, పదార్థము ఆత్మచేతనత్వం వైపు వెళ్ళాలి, ఆత్మచేతనత్వము పదార్థంలోకి దూరాలి. ఇవి రెండు వేరువేరుగా ఉండాలి. పదార్థము పదార్థంగానే ఉంటుంది, కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ గానే ఉంటుంది. కాన్షియస్నెస్ పదార్థాన్ని ఉపయోగించుకుంటూ నేను పదార్థమును కాను అని తెలుసుకోగలగాలి. లింక్స్ మూడు అర్థమయ్యాయి కదా. పదార్థము పదార్థంగానే ఉంటుంది, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అని సైన్స్ ఒప్పుకుంది. అంచేత హైడ్రోజన్ హైడ్రోజన్ లాగే ఉంటుంది, కాల్షియం కాల్షియం లాగే ఉంటుంది. పదార్థం మారదు, చేతనత్వము మారదు. చేతనత్వానికి సైంటిస్టులు వాడే పేరు ఏంటంటే ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఇప్పుడు ఈ ఎనర్జీ ఈ మ్యాటర్ని ఉపయోగించుకుంటుంది, ఉపయోగించుకుని నేను మ్యాటర్ అనుకుంటుంది, నేను ఈ పదార్థాన్ని నేను ఈ శరీరాన్ని అనుకుంటుంది. అది మాయ, అది పోగొట్టుకోవాలి. అంతే తప్ప ప్రకృతిలో మాయ ఏం లేదు, అంతా వాస్తవమే, అంతా నిత్యమే, అనిత్యమైనటువంటిది ఏం లేదు. ఇంచంటే మ్యాటర్ కన్నా ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటే అర్థం ఏంటి, అది నిత్యమే. ఆత్మ ఎనర్జీ కూడా నిత్యమే, కానీ ఆ ఎనర్జీ ఈ పదార్థాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నది అన్నది అనిత్యం. ఇవాళ ఈ పదార్థాన్ని ఉపయోగించుకోవచ్చు, రేపు ఆ పదార్థాన్ని ఉపయోగించుకోవచ్చు, ఎల్లుండి ఆ పదార్థాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉపయోగించుకోవటం నేర్చుకుంటారో, ఎప్పుడు మీకు ఏ శరీరం కావాలో ఆ శరీరాన్ని నిర్మించేసుకోగలుగుతారు. దాన్ని పరకాయ ప్రవేశం అంటారు కదా. అంతేత పరకాయ ప్రవేశం అంటే ఏం చేయాలి, మనం ఉన్న చోటు నుంచి కదలాలి కదా.
cannot the scientific knowledge of the West about form and the accumulated and inherited wisdom of the East about the nature of the soul be brought together and intelligently so that a perfect expression of the soul may be produced through the medium of the mechanism?
ఇంతది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న అర్థం చేసుకోండి. భారతీయ యోగ విద్య చెప్తున్నటువంటి జ్ఞానాన్ని, విదేశీయులు భౌతిక శరీరం గురించి చెప్పినటువంటి జ్ఞానాన్ని, ఈ రెండింటినీ కలిపి మనము ఇంకా అద్భుతమైనటువంటి మానవ జాతిని నిర్మించలేమా? అది మన లక్ష్యం. అక్యూములేటెడ్ విజ్డమ్ ఆఫ్ ది ఈస్ట్, ఈస్ట్ అంటే భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో చాలా చాలా పేరుకుపోయినటువంటి యోగ విద్యా జ్ఞానాలు ఉన్నాయి. రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి, భాగవతం ఒకటి, ఉపనిషత్తులు, ఇది కాకుండా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి లలిత సహస్రనామము, వీటిలో యోగ విద్య గురించి అనంతమైనటువంటి భాండారము ఉన్నది. మానవ శరీరం యొక్క పరాకాష్ఠకు వెళ్ళిపోయింది ఆధునిక విజ్ఞానం. భౌతిక శరీరంలో ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు. ఇంకా వాళ్ళకి భౌతిక శరీరంలో తెలియనిది అంటూ ఏమీ లేదు, దే నో ఎవ్రీథింగ్. ఇలాంటి పరిస్థితులలో మనము ఈ రెండింటినీ కలిపి ఒక నూతన మానవ జాతి నిర్మాణము చేయలేమా? ఎవరు చేయాలి? అది గుర్తుంచుకోండి, మీకు చేయాలని లేకపోతే ఏమీ జరగదు. మనం అనుకోవాలి, అనుకున్న తర్వాత ఆ తీవ్రత ఉంచుకోవాలి. ఈ క్షణంలో అనుకుని తర్వాత వదిలేస్తే అయ్యేది కాదు. ఇచ్చేదంటే దీనికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలలో కూడా అయిపోవచ్చు. తీవ్ర సంవేగాన ఆసన్న, తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే రేపే మార్చేయొచ్చు. ప్రశ్న ఏంటంటే ఆ తీవ్రమైనటువంటి సంవేగం ఉండాలి. ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ has 3 main factors: environment, human apparatus or response apparatus, conduct. The interrelation between environment and response apparatus. మానవ జాతి 3 రకాలుగా పనిచేస్తుంది, లేకపోతే మానవుడు 3 రకాలుగా పనిచేస్తున్నాడు. మొదట ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, వాతావరణం. ఇవి ఇంకా చాలా జాగ్రత్తగా ఒక టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళిపోతాయి, అందుకే నేను ఇంగ్లీష్ పేరా కూడా చదివేస్తున్నాను. ఆ ఇంగ్లీష్ పేరా దాని ఎక్స్ప్లెనేషన్. ఇది మీరు 2వసారి చదవాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ అనేక జన్మల నుంచి దీనికోసమే రెడీ అవుతున్నారు. అది మీకు అర్థం అవ్వాలి. మీరు మిస్ చేసుకుంటున్నారు, అది మన కర్మ. అవకాశం వచ్చింది అంటేనే అర్థం ఏంటి? యూఆర్ ఫిట్ ఫర్ దట్. ఇంకా దానికి ఎన్ని త్యాగాలు చేస్తారు, ఏమి చేస్తారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది అంచేత మొట్టమొదటిది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ వచ్చింది కదా మనకి. అలా ప్రతి మనిషి వాడి ఎన్విరాన్మెంట్ లో జీవిస్తున్నాడు. ఎన్విరాన్మెంట్ అంటే అర్థమైంది కదా, వాతావరణము, తను జీవిస్తున్నటువంటి బాహ్యమైనటువంటి పరిస్థితులు. 2వది ఏంటి, ఆ పరిస్థితుల్లో వాడు ఉపయోగించుకుంటున్నటువంటి శరీరము. అంటే 1 ఎన్విరాన్మెంట్, 2వది హ్యూమన్ బాడీ. ఈ పరిసరాలలో మనము ఇది నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటే వాళ్ళు అది నేర్చుకోవడానికి ఉపయోగించారు. విద్య కదా, అది విద్య, ఇది విద్యే. అంటే ఎవరు ఏది నేర్చుకుంటారు అన్నది, వాతావరణం అదే కావచ్చు, కానీ హ్యూమన్ రెస్పాన్స్ ఏర్పడే బట్టి వాతావరణం మారిపోతూ ఉంటుంది. 3వది దానిని ఉపయోగించుకునేటటువంటి విధానము. అంచేత ఏంటి, వాతావరణము, శరీరము, ఉపయోగించుకునే విధానము, ఇవి 3 గుర్తుంచుకోండి. ఇదొక త్రిపుటి కొత్తగా మనకి వచ్చింది. అన్ని 3 వస్తాయి, వాతావరణము, శరీరము, దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానము. డాక్టర్ కాబ్ అనేటటువంటి వాడు ఒక విశేషమైనటువంటి మాట చెప్పాడు. ఓన్లీ 3.5 grains ఆఫ్ థైరాయిడ్ సెక్రీషన్ స్టాండ్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇడియోసీ. ఇట్ ఈస్ గ్రూసమ్ థాట్ టు రియలైజ్ దట్ ద యాబ్సెన్స్ ఆఫ్ 1 chemical కెన్ రిజల్ట్ ఇన్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. డాక్టర్ కాబ్ అనేటటువంటి వాడు ఏం చెప్తాడు అంటే, మీ థైరాయిడ్ సెక్రీషన్ లో 3.5 grains అంటే చాలా స్వల్పమైనటువంటి భారము, అది ఒక బరువు కూసేటటువంటి విధానం. 3.5 grains ఆ సెక్రీషన్ తగ్గితే తెలివైన వాడు పరమ మూఢుడు అయిపోతాడు. ఆ సెక్రీషన్ పెరిగితే జ్ఞాని అవుతాడు. మహాజ్ఞాని మాత్రం ఎక్కువ అయితే అవడు. అది తేడా అర్థం చేసుకోండి. మీరు 3.5 grains ఉంటే నార్మల్, మూడున్నర గ్రెయిన్ల కంటే తక్కువ ఉంటే ఇడియట్. అంచేత మూడున్నర గ్రెయిన్ల కంటే ఎక్కువ చేసేసి నాలుగు గ్రెయిన్ వేసేస్తే వాడు చాలా తెలివైన వాడు అయిపోతాడా అంటే అవడు, ఇంకో రకమైన మూర్ఖత్వంలోకి వెళ్తాడు వాడు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితో అంటాడు కాపు అనేటటువంటి డాక్టర్. ఇంకేంటి ఇంత చేస్తే నువ్వు తెలివైన వాడు అవుతుంది, నీ గొప్ప కాదు, నువ్వు మూర్ఖుడువైనా అది నీ తప్పు కాదు. ఎవరు తప్పు అన్నావు? అది గ్రంథుల్లోంచి వచ్చేటటువంటి సెక్రీషన్ యొక్క తప్పు. గ్లాండ్స్ మే బి డివైడెడ్ ఇన్ టూ మెయిన్ గ్రూప్స్. గ్లాండ్స్ గ్రంథులను రెండు రకాలుగా విభజించవచ్చు. దోస్ హూ ఆర్ కన్సర్న్డ్ విత్ ద డ్రైనేజ్ సిస్టమ్, ద లింఫటిక్ గ్లాండ్స్ అండ్ దోస్ దట్ సెక్రీట్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ యూజ్ ఆఫ్ ద డైలీ వర్క్ ఎండోక్రైన్ గ్లాండ్స్. అంటే లింఫటిక్ గ్లాండ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ రెండు రకాలుగా మీరు దాన్ని విభజించవచ్చు. దీనికి తెలుగు పదాలు మనం వెతుక్కోవాలి. లింఫటిక్ గ్లాండ్స్ అనేటటువంటి మన శరీరంలో ఉండేటటువంటి చెత్త చెదారాన్ని బయటకు ఉపయోగించడానికి ఉపయోగపడతాయి. అంచేత ఈ లింఫటిక్ గ్లాండ్స్ ని డ్రైనేజ్ గ్లాండ్స్ అంటారు. యాజ్ అబౌవ్ సో బిలో ప్రిన్సిపల్స్ ప్రకారమే మన సిటీలో కానీ దాంట్లో కానీ ఈ అండర్ గ్రౌండ్ సీవేజ్ సిస్టమ్ ఇదంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి లింఫటిక్ గ్లాండ్స్ యొక్క ప్రతిరూపాలే, విసర్జకములు. ద సెకండ్ గ్రూప్ హూజ్ డ్యూటీ ఈస్ టు కంట్రిబ్యూట్ ఫ్లూయిడ్స్ విచ్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ విత్ ఈచ్ అదర్ కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద బాడీలీ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ టూ సబ్ డివిజన్స్. ద ఫస్ట్ ఆఫ్ దీస్ గ్లాండ్స్ కంటైన్ ద డక్ట్స్ నోన్ విచ్ దే డిశ్చార్జ్ దేర్ కండక్ట్స్. ద సెకండ్ ప్రొసెసెస్ నో డక్ట్స్ అండ్ దేర్ సెక్రీషన్స్ ఆర్ అబ్జర్వ్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. దీస్ ఆర్ నోన్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ ఆర్గన్స్ అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ సెక్రీషన్స్. ఒకటేం చెప్పే మనం డ్రైనేజ్ గ్లాండ్స్, వాటిని లింఫటిక్ గ్లాండ్స్. రెండో గ్లాండ్స్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయన్నాడు. ఒక దానికి డక్ట్స్ ఉన్నాయి. డక్ట్స్ ఉన్నాయంటే ఏంటి? నాళాలు ఉంటాయి. కొన్నిటికి నాళాలు ఉండవు. నాళాలు ఉన్నవి రక్త ప్రవాహంతో పాటు అవి చేయదలుచుకున్నటువంటి విషయాన్ని చేసుకుంటూ ఉంటాయి. నాళాలు లేనివి ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకే హార్మోన్స్ ని విడుదల చేస్తాయి. డక్ట్ లెస్ గ్లాండ్స్, వాటినే ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటాము. ఇంకా ఇంకొక త్రిపుటి మన దగ్గరికి రాబోతోంది. ద బ్లడ్ సిస్టమ్ అండ్ ద నర్వస్ సిస్టమ్, రెండు సిస్టమ్స్ ఉన్నాయని మనకి తెలుసు కదా. ఒకటేంటి రక్త ప్రవాహము చేసేటటువంటి వ్యవస్థ, రెండవది స్నాయు వ్యవస్థ, నాడీ వ్యవస్థ. ఇవి రెండు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. నెత్తురు తన ప్రవాహాన్ని చేసుకుంటూ ఉంటుంది తన వ్యవస్థలో, నాడీ వ్యవస్థ తన పనిని తను చేస్తూ ఉంటుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఈ రెండింటికి మధ్య లింక్ గా పనిచేస్తుంది. అంటే మన యొక్క నాడులు నర్వ్స్ ఎలా పనిచేస్తాయి అని నిర్ణయించేది దేని మీద నిర్ణయించబడి ఉంటుంది? ఎండోక్రైన్ సిస్టమ్ మీద నిర్ణయించబడి ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే మన నరాలు కరెక్ట్ గా పనిచేస్తాయి. నరాలు కరెక్ట్ గా పనిచేస్తే మన అవయవాలు కరెక్ట్ గా పనిచేస్తాయి. బ్లడ్ సిస్టమ్ కరెక్ట్ గానే ఉంటుంది పారాలిటిక్ పేషెంట్ కి, కానీ ఏం దెబ్బతింటుందన్నమాట? నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. నర్వస్ సిస్టమ్ ఎందుకు దెబ్బతింది? ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు కనుక. అర్థమవుతుంది కదా? అంచేత ఇది ఇంకొక త్రిపుటి, రక్త వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ. శిరస్సు నుంచి మొదలైతే ఆ ఎండోక్రైన్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఒక పట్టికలాగా ఉంది. వేసుకుంటే వేసేయండి, వేసిస్తారా? ఎవరైనా ఒకటి మీరు వేసేయండి, మీరు వేయగలరు. మొట్టమొదటిది పీనియల్ గ్లాండ్, రండి. అది కాదు, రైటింగ్ ఇబ్బంది అన్నారుగా. నేను చెప్పేస్తూ ఉంటాను. పీనియల్ గ్లాండ్ సహస్రారము, ఇది మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఇది చాలా అవసరం. ఇది ఎక్కడ ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి అని దాన్ని పీనియల్ గ్లాండ్ హెడ్ సహస్రారము సెక్రీషన్, దాని నుంచి వచ్చేటటువంటి స్రావము పేర్లు రాసుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ తెలియదు అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం. అది ఉన్నాయి కదా డీటెయిల్స్, తర్వాత రాదురు కానీ స్రావము ఇంకొక గ్రంథే స్థానము స్రావము గ్రంథి పీనియల్ గ్లాండ్ ఇంగ్లీష్ పేరు, తెలుగు పేరు సహస్రారము. ఈ లొకేషన్ హెడ్
శిరస్సు.
అదే ఇప్పుడు తర్వాత వదిలేండి, ఇప్పుడు మనకు తెలియదు పిచ్చి. ఈ సహస్రారంలో రెండు భాగాలు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి యాంటీరియర్, ఒకటి పోస్టీరియర్. ముందున్నటువంటి భాగము, వెనకనున్నటువంటి భాగము.
ముందున్న దాంట్లోంచి ఏమి స్రవిస్తుందో తెలియదు, రెండవ దాంట్లోంచి వచ్చేటటువంటి స్రావం తెలియదు. చిన్న చిన్న మాడిఫికేషన్ చేస్తారు, ఏం లేదు, చిన్న మాడిఫికేషన్ పర్వాలేదు. అది ట్రై ఆయన తెలియాలి కదా ఏంటి రాయలో యాంటీరియర్ అంటే అంట తెలుగులో ఏం రాస్తారు, ముందు భాగం అంటే పృష్ఠ కాదుగా ఫ్రంట్, అది దాని పక్కన పెచ్యూట్రీ అనేటటువంటి స్రావం అక్కడి నుంచి వస్తుంది. ఇది పట్టి కొట్టుకోవాలి ఇంకా మీరు స్టూడెంట్స్ లాగా. ఇప్పుడు అర్థమవుతుంది ఆయనతో, మన శిరస్సు సహస్రారంలో ముందు భాగం ఉంది, వెనక భాగం ఉంది. ముందు భాగం నుంచి ఏ విధమైనటువంటి స్రావాలు వస్తుందో తెలియదు మనకి. ఇక్కడ వెనక భాగం నుంచి వచ్చేటటువంటి స్రావం యొక్క పేరు మాత్రము పిక్చ్యూట్రీ అనేటటువంటి పదార్థము మన రక్తంలోకి విడుదలవుతుంది. దాని కింద మళ్ళీ రెండోది రాయండి, థైరాయిడ్. ఇక్కడ కొట్టేసి రాయండి, పట్టాగు అన్ని. థైరాయిడ్, థైరాయిడ్ అనేది మన దాని విశుద్ధి చక్రానికి గొంతు విశుద్ధి చక్రము గ్లాండేనా, పిచ్యూటరీ గ్లాండే. గ్లాండ్ నుంచి వచ్చే స్రావము హార్మోన్ పిచ్యూట్రిన్, థైరాక్సిన్, థైరాక్సిన్. ఇది చూడండి, ఇక్కడ విశుద్ధి చక్రము నుంచి వచ్చేటటువంటి స్రావము, దాని యొక్క పేరేంటి, థైరాక్సిన్. దాని తర్వాత థైమస్ అనాహతము, దాని నుంచి వచ్చే స్రావము తెలియదు. అంటే ఏదో ఉంది, సైంటిస్ట్ ఇంకా దాన్ని పట్టుకోలేదు. దాని తర్వాత
ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్
మణికూరక చక్రం. ఇక్కడ ఒకటి ఎగిరిపోయింది అని చూస్తున్నాము. ఇది ప్యూనియల్ కదా, ప్యూనియల్ కింద పిచ్యూటరీ ఉండాలిగా, ఆజ్ఞ దగ్గరవుతుందా పిచ్యూటరీ ఆజ్ఞ. అది రెండు భాగాలుగా ఉంది. ఇది మన కిడ్నీస్ మీద ఉంటుంది హార్మోన్స్ కి. కోర్టెక్స్ నుంచి ఏం హార్మోన్ వస్తుందో తెలియదు. గొనాడ్స్ మూలాధారము,